நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். கலாபியாம் சூடாலங்கிருத சசிகலாபியாம் நிஜதபஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோக த்ரிபுவன சிவாபியாம் ஹிருதி புனர்பவாபியாம் ஆனந்த ஸ்புரதனுபவாபியாம் நதிரியம். ஆதி தம்பதிக்கு பக்தித்தோ நமஸ்காரம் చేసుకుంటూ மந்திர யந்திர தந்திராலக்கு దేవతామూర్తులకి నిలయమైన ఈ పురాణ గ్రామంలో, పురాణ గ్రామం అని మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే నిజంగా పురాణాలలో ప్రసిద్ధికెక్కిన గ్రామం. భీమేశ్వర పురాణం వంటి వాటిల్లో ఈ మంత్రపురి గురించి రాశారు. పురాణం అంటే మరొక అర్థం ఉన్నది, పురా అపి నవం ఇతి పురాణం, పాతది అయినా ఎప్పుడు కొత్తదిగా ఉంటుంది. ఈ గ్రామం ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరూ చెప్పలేరు. సృష్టి ఆరంభం నుంచి ఉంది, కానీ ఎప్పుడు వచ్చినా ఈ ఊరికి మళ్ళీ కొత్తగా ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేమ అలా ఉంటుంది. కొన్ని పిండి వంటలు ఉంటాయట, అవి రోజు తింటున్నా మళ్ళీ తినాలనిపిస్తుంది. పెరుగన్నం రోజు తినాలనిపిస్తుందా లేదా? కాఫీ అలవాటు ఉన్నవాడు రోజు పొద్దునే తాగుతున్నాడా లేదా? వరి అన్నం అనేది ఎప్పుడు తింటున్నాడా లేదా? అలాగే ఈ ఊరికి ఎప్పుడు వచ్చినా మళ్ళీ రావాలని అనిపిస్తుంది. కారణం మీరు ఇంకెంతకు మించి ఏం లేదు. అందుకని దీన్ని పురాణ గ్రామం అన్నా. ఈ గ్రామంలోకి అడుగు పెట్టడం సుకృతంగా ఈ 5 రోజులుగా చెబుతూనే ఉన్నాను. అయినా చిర్విత చరవణమైనా మళ్ళీ అదే మాట ఇంకోసారి అంటున్నమాట. పుణ్య దంపతులు ఎంతోమంది ఉన్నటువంటి ఈ గ్రామంలో నిరంతర వేద ఘోషతో గోదావరి ఘోషని కూడా అధిగమించిన మీ కంఠస్వరానికి మళ్ళీ అందరం కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోక తప్పదు. ఆడవాళ్ళు మగవాళ్ళు గట్టి కొట్టండి, కొట్టేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి అనమాట. ఒక ఆవిడకి 83 ఏళ్ళు ఉంటుంది, ఆవిడ చూస్తే 25 ఏళ్ళ పడుచేవాళ్ళ ఎగిరి గంతులేసి చిన్నప్పటి విషయాలన్నీ చెబుతుంది ఒక ఆవిడ. ఒక ఆవిడకి 12 ఏళ్ళు అంటుంది, అయినా ఆవిడ పద్యాలు పాడేస్తుంది. ఒకడు చూస్తే 32 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, అయినా నూతన దంపతుల్లాగా ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తారు. ఒక ఆయన నిజంగా వేద పండితుడు, అయినా పౌరాణికుడిని చూస్తే మళ్ళీ విష్ణువుకి దండం పెట్టినట్టు దండం పెడతాడు. ఒక ఆవిడ చూస్తే ఏదో సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో పనిచేస్తుంది, ఆవిడ భాగవతంలో పద్యం కంఠమెత్తి పాడేస్తుంది. ఇంకొక ఆవిడ ఏదో మంగళాష్టకాలు అనే పుస్తకం ఇస్తుంది. ఎక్కడ చూస్తే అక్కడ ఒక్కొక్కటిలో ఒక్కొక్క కోణం ఒక్కొక్క విశేషం అనమాట. అందుకని ప్రత్యేకంగా పేరెత్తి చెప్పలేనంత మహానుభావులు మీరందరూ కనుక మీకు మీరే ఇక మీకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే తప్ప మాబోటి వాళ్ళని చెప్పలేం. బాగా చప్పట్లు కొట్టి మీ గ్రామానికి సంతోషంతో మరి ఇంకంతకుమించి ఏం చేస్తాం? ఏం చెప్పాలన్నా పురాణం అంటే చెబుతాం, కానీ ఉత్తముల గురించి పొగడ్డానికి మాటలు రావు. ఒక మంచి ఊరు వెళ్ళి కొంతమంది ఉత్తములను చూసి వాళ్ళని యథాశక్తిగా ప్రశంసించకపోతే ఆ నోట్లో కాల్చిన నిప్పులు పోస్తానన్నాడు యమధర్మరాజు గారు. ఆ నిప్పులు నా నోట్లో పడకుండా ఉండడం కోసం పొగుడుతున్నాను తప్ప ఇంకో దానికోసం పొగడటం లేదనమాట. అది అసభాషం. నీచుల్ని పొగిడితే అది తప్పు అంటాడు, మీలాంటి వాళ్ళు ఊరొచ్చి మిమ్మల్ని ప్రశంసించకపోతే అప్పుడు నోట్లో నిప్పులు వస్తానంటాడు. ఈ ఎముడితో ఎలా పడవండి, దీంతో పెద్ద సమస్య అయిపోతుంది నాకు. అంచేత ఒకటే కోరుకుంటున్నాను యమధర్మరాజా, భూమి మీద జన్మంటూ ఇచ్చావు గనక అప్పుడప్పుడైనా ఇలాంటి వాళ్ళకి వచ్చి బాబోటి పౌరాణికులు మంచి మంచి పురాణాలు చెప్పి ఎక్కడెక్కడో కొన్ని చోట్ల చెప్పిన కొంతమందిని పొగిన పాపాలు ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మేము అని ఆ యముడిని కోరుకుంటూ, అమ్మవారు సరస్వతీదేవి కటాక్షం మీ అందరిలో ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, పాట పాడితే అలాగే ఉంటుంది, ముసలాడు పాడినా అలాగే ఉంటుంది. నాటి ఇందాక వరుణ పాడినటువంటి పద్యం ఎంత గొప్ప పద్యం అండి భాగవతంలో, అది ఆయన అలసాని మను చరిత్రలో అరుణాస్పదం అనే ఒక పురానికి సంబంధించిన వర్ణన ఆయన పాడారు. ఈ సంవత్సరం కొంచెం లేటంటే మా యశోదమ్మ రాలేదు, ఎంతో ప్రేమ ఆవిడికి. అసలు కొంతమంది ఆప్యాయతకి పరాకాష్ట అనమాట, అంత వెర్రిబాగుల తల్లి, గొప్ప తల్లి. సరే ఏవో పనులు ఉంటాయి పాపం వాళ్ళంతా, వచ్చినా రాలేకపోయినా మీ ఊళ్ళో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ మనస్సులు మాత్రం ఇక్కడే ఉంటాయి, వాళ్ళందరూ గురువు గారికి మాత్రం హృదయంలో ఉంటారు. అందరినీ కూడా మనస్సులో మళ్ళీ తలుచుకుంటూ పేరు పేరున మంగళాశాస్త్రాలు అందజేస్తూ ఈ ఆలయాలకి నిర్వహణ చేస్తున్న ధర్మకర్తలకి, ఈ హాలు కట్టించిన వాళ్ళకి, మైకు పెట్టిన వారికి, ఈ మైకు పెట్టిన తర్వాత ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్న మీకు, లైట్ ఒకటి నా మొహం మీద పెట్టి నాకు ఎదురుగుండా ఉన్నవాళ్ళు కనిపించకుండా చేసినప్పటికీ కార్యక్రమంలో అణువణువు రికార్డు చేస్తున్న కృష్ణప్రసాద్కి, మన ఊరు మనబడి కార్యక్రమంతో ఇక్కడున్న గుళ్ళన్నిటినీ బయట ప్రపంచానికి అందజేస్తున్న సివిఆర్ వారికి, ఇప్పటి నుంచే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ పెట్టినప్పటి నుంచి గురువుగారు వెంటపడి ఆనాటి నుంచి ఈనాటి వరకు, అసలు ఆ ఛానల్ స్టార్ట్ అవ్వడానికి ముందే మహాభారతం న్యూస్లో కూడా వచ్చేది నాది, అలా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నటువంటి సివిఆర్ న్యూస్ యాజమాన్యానికి చలసాని వెంకటేశ్వరరావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి పౌరాణికులంటే భక్తి, ఆ కుటుంబంలో అందరూ అటువంటి వాళ్లే. దాంతోపాటు అందులో పనిచేస్తున్నటువంటి ఎంతో పూర్వం పనిచేసిన వారికి, ఇప్పుడు పనిచేస్తున్న రామకృష్ణ గారికి, రామకృష్ణ గారికి గురువు గారు అంటే ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 10 ఏళ్ల నుంచి ఆయన ఏ ప్రోగ్రాం జరిగినా వచ్చేవారు. వాళ్ళతో పాటు ఈ సిబ్బందికి ఇబ్బంది లేకుండా అందరికీ, ఇలా వారికి వీరికైనా తేడా లేకుండా ఇక్కడ పురాణం వింటున్న ఏగ చీమ దోమ దగ్గర నుంచి కింద ఘుమఘుమల పోపులతో ఇప్పటి నుంచి ఎప్పుడు ఉపన్యాసం అయ్యా ప్రసాదాలు తిందామా అనిపించేలా చేస్తున్న వంట వాళ్ళకి, ఇక్కడ ఏదన్నా కాస్తో కోస్తో పడిపోయిన పెంట ఎత్తే వారికి, ఇంతమందికి కూడా మళ్ళీ కాశికా విశ్వేశ్వరుడు విశాలాక్షి అనుగ్రహం ఇచ్చేవారుగా అని మంగళాశాసనం చేస్తూ, ఇంతసేపు చెప్పడం వల్ల కొంచెం దాహం వేసింది, అందుకని పక్కన మంచినీళ్ళు పెట్టిన ఆయనకు కూడా, తాగిన తర్వాత మంగళాశాసనం. మరి కాసేపట్లో ప్రణవపీఠం నుంచి తీసుకొచ్చినటువంటి ఉత్సవ మూర్తులు కామేశ్వరి కామేశ్వరులకి, పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం కూడా జరగబోతోంది. లింగయ్య గారు అన్నదమ్ములు మొత్తం 3, పెద్ద ఆయన, 2 ఆయన, 3 ఆయన. 3 ఆయనే అందరికంటే పెద్దలాగా, 2 ఆయన ఎప్పుడూ మధ్యముడిలాగా, పెద్ద ఆయన చిన్నవాళ్ళలాగా కనపడతారు చూపులకు. అదేమిటో విచిత్రం అనమాట, అటు నుంచి చూసినా ఇటు చూసినా మధ్యముడు మధ్యముడే ఆయన, ఆయన మటుకి. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈ కళ్యాణం వాళ్లతో పాటు వేద పండితులు అందరి సమక్షంలో జరుగుతుంది. ఈ ఊళ్ళో కళ్యాణం చేయించడానికి మా పీఠం నుంచి ఎవరిని తీసుకురావక్కర్లా, ఎందుకంటే ఆ పీఠం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పాఠం చెబుతారు వీళ్ళు, అంత గట్టివాళ్ళు. చేత అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే వచ్చిన డెట్రాయిట్ లక్ష్మి గారు, ఈవిడ పేరేమిటి అసలు? శారద అంటారు, మొత్తం సీత శారద మహాలక్ష్మికి, ఆవిడకి, ఇలా అందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా. వీళ్ళతో పాటు మరి పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళ సంగతి ఏమిటి, వరంగల్ వెంకటరాజన్ మాటల, ఆయనకి, ఆయన వియ్యపురాలికి, వియ్యపురాలి భర్త గారికి, వారితో వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారికి, రెడ్డి గారి ఏకైక సతీమణికి, ఇలా అందరికీ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి వింటున్న ఇంకా పెద్దలందరికీ కూడా అనేక మంగళాశాస్త్రాలు అందజేస్తూ కాశీ మహిమని ఇంకా చిట్ట చివర ఫలశ్రుతితో ముగించుకుంటున్నాం. కాశీ వెళ్ళాక తప్పక ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధతో చెయ్యాలి. మనం మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం కదా, కాశీలో కృత్తివాసేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, బిందుమాధవుడు, అగ్నితీర్థేశ్వరుడు, మార్కండేయేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన ధర్మరాజేశ్వరుడు, ఇలా ఎన్నో లింగాలు ఉన్నాయి. ఈ లింగములన్నీ చూడదగినవే. ఎన్ని ఉన్నా విశ్వేశ్వరుడే విశ్వేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడే ఇన్ని లింగాల రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇంత ఎందుకు కాశీలో కనిపించే నువ్వు గింజంత ప్రతి పదార్థము లింగస్వరూపమే అన్నారు. అక్కడ ఇసుక రేణువులు ఎంతంత ఉంటాయా, చిన్ని చిన్ని గింజల్లా, నువ్వు గింజల్లాగా, అవన్నీ కూడా విశ్వేశ్వర స్వరూపాలే. కాశీలో కాలు తీసి కాలు పెడుతున్నామంటే మనం విశ్వేశ్వరుడి మీదే పెడుతున్నాం. కాశీలో ఏదైనా అన్నం తింటున్నామంటే ఆ అన్నం వెతుకులు విశ్వేశ్వరుడే. అందుకే కాశీలో ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉండాలి. కాశీలో ఎలా ఉండాలో చిట్ట చివర చెప్పారండి. అక్కడికి వెళ్ళాక పొరపాటున కూడా ఇతరుల లోపాలు ఎండకూడదట. ఎవడి మీదన నీ కోపం వచ్చినా వాడి లోపాన్ని పైకి ఎత్తి వాడిని తిట్టవద్దు. ఇతరులలో పవిత్రత ఉంటే పైకి చెప్పు, అపవిత్రత ఉంటే తీసి పక్కన పెట్టి. ఈ విధంగా కాశీలో ఉన్నంత వరకు భక్తితో, శ్రద్ధతో, శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉండగా మనస్సు, కంఠము కూడా జాగ్రత్తగా గడపాలి. అన్నిటికంటే ప్రమాదం కాశీక్షేత్రంలో కోపం. ఒక్కసారి కాశీకి వెళ్ళి ఎవడైనా కోపం పొందాడంటే వాడు ఎంతవాడైనా భ్రష్టుడైపోతాడు. కాశీలో ఎంత ప్రమాదకరమైనదో కోపాన్ని తెలియజేసే ఘట్టం వేదవ్యాసుల వారు స్వయంగా రాసుకున్నారు. ఆయన జీవిత ఘట్టమే, మళ్ళీ బయటపడేది కూడా చెప్పలేదు ఆయన. కాశీ నుంచి ఒక రోజున వేదవ్యాసుడు యాత్రలు చేసుకుంటూ చేసుకుంటూ దక్షారామ భీమేశ్వరుడి దగ్గరకు వచ్చాడు. అక్కడ తుల్యభాగా నది అనే పేరుతో గోదావరి యొక్క ఒక పాయ ప్రవహిస్తుంది. ఆ తుల్యభాగా నది తీరానికి ఆయన వచ్చి స్నానం చేస్తూ ఉంటే అగస్త్య మహర్షి ఆ సమయంలో అక్కడ ఉన్నాడు లోపాముద్రతో పాటుగా. వ్యాసుడిని చూచి ప్రేమతో పిలిచి కూర్చోబెట్టి స్వాగతం ఇచ్చి అన్నం పెట్టి అన్ని అయ్యాక కులాసాగా ఉన్నావా అని అడిగాడు. కానీ వ్యాసుడు పాపం తలెత్తి మాట్లాడకుండా విచారంగా ఉన్నాడు. ఏమిటిది వేదవ్యాసుడు అంతటి వాడు, ఎప్పుడు చూసినా మంచి ఉత్సాహంతో ఉంటాడు, అటువంటిది వాడు బాగున్నావా అంటే మాట్లాడు. భూలోకంలో సామాన్య మానవులు అయితే మూడు ఫెలోస్ అంటారు వాడిని. క్షణానికి రకంగా మనస్సులు మారతాయి. కానీ వ్యాసుడు అలా కాదే, పరమ పౌరాణికుడు. పైగా కాశీ నుంచి ఇక్కడికి వచ్చానంటాడు. అయినా ముఖంలో కళ లేదు, వెలవెలబోతున్నాడు ఏమిటి అని అనుమానం వచ్చింది అగస్త్యుడికి. అందుకని విశ్రాంతిగా కూర్చున్నాక, బాగా భోజనం చేసి కూర్చున్నాక ఆయన దగ్గర చేరి ఇలా అన్నాడు. ఆననమునందు వైవర్ణ్య మగ్గలించే కన్నుగవయందు దైన్యం బుకానబడియే ఆర్తి ఏదే నీ ఒకటి నీ అంతరంగము నిన్నదొక్కో ఇది ఎట్టు లొక్కు అనగా. ముఖం పాలిపోయింది, రంగులేదు. బాగా బాధ ఎక్కువైపోతే ముఖం వాడిపోయి పాలిపోయి కనపడుతుంది. అలా ఉంది నీ ముఖం. కళ్ళల్లో దైన్యం కనపడుతోంది, ఏదో బాధలో ఉన్నట్టున్నావు. అవును, నీ మనస్సులో ఏదైనా బాధ ఉందా? ఎంతో బాధ లేకపోతే ఇంత నిరుత్సాహంగా ఎప్పుడూ ఉండవు. నీలాంటి అష్టాదశ పురాణములు రాసిన మహాపండితుడికి కూడా మానసిక వేదన ఉంటుందా? ఉంటే చెప్పు నాకు. పైగా కాశీ నుంచి ఇక్కడికి వచ్చానంటున్నావు. ఎంత నీచుడైనా కాశీ విడిచిపెట్టి బయటికి రాడు, అందులో నువ్వు సామాన్యుడివి కాదు. కాశీ నుంచి వచ్చాడంటే ఒకవేళ వస్తే మహోత్సాహంతో రావాలి, ఇలా నిరుత్సాహంతో రాకూడదు. కారణం ఏమిటి? ఏదో తేడా వచ్చింది కాశీలో నీకు, నాకు అర్థమైపోయింది అన్నాడు ఆయన. కనిపెట్టి అన్నాడు అనమాట, లోలార్కునకు నీకు లోన ఏమేమి బోటు పుట్టదు కదా మాట మాట వెనకయ్య శ్రీ డుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరం పడు గదా తెగువ నిన్ను ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలం బున అరయకుండదు గదా అన్నపూర్ణ నెపమేమియును లేక నీ ఎడాటమున పాటి తప్పడు కదా భైరవుండు ఎట్టుబాసితి ఆ స్థలం వేణుగ్రోసులు ఎట్టుబాసితివి అవిముక్త హట్ట భూమి ఎట్టుబాసితి మిన్నేటి ఇసుక తెప్ప ఎట్టుబాసితి విశ్వేసు ఇందు ధరుణి. వేదవ్యాస మహర్షి, కాశీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావంటే బహుశా కాశీలో నీకేదో అవమానం జరిగి ఉంటుంది. నీ అంతటి వాడిని అవమానం పరిచేటటువంటి వాడు కాశీలో ఎందుకుంటాడు? కాశీలో ఈశ్వరుడి దగ్గర ప్రేమతో చేరి, కాశీ అంటే నాకు ఇష్టం, ఎప్పుడూ కాశీ విడిచిపెట్టను అని సూర్యభగవానుడు పన్నెండు రూపాలు ధరించి అక్కడే సేవిస్తాడు శివుణ్ణి. ఆ సూర్యుడి పన్నెండు రూపాలలో ఒక రూపం పేరు లోలార్కుడు. లోలత్వముతో అంటే కాశీ మీద ఉన్న వ్యామోహముతో అక్కడ ఉంటాడు. కాశీ మీద ప్రీతితో నిరంతరం అక్కడ నివసించే లోలార్కుడికి నీకు ఏమైనా మాట మాట తేడా పుట్టాయా? ఏదో ఒకడనొకడు మాట మాట అనుకుని ఉంటారు, మాట మాట తగవులాట అయిపోయి ఉంటుంది, దాంతో నువ్వు బయటకు వచ్చావా? అయినా సూర్యుడు అలా యుద్ధం చేయడే. అందులో ద్వాదశాదిత్యులలో పెద్దవాడు లోలార్కుడు అంటే, సూర్యుడు మొత్తం పన్నెండు రూపాలతో ద్వాదశాదిత్యులు అనే పేరుతో కాశీలో కొలువై ఉన్నాడే. ఆయన శాంత స్వభావుడు, ఎవరిని తిట్టడు. ఆయన నిన్నేమైనా అన్నాడంటావా కొంపదీసి? లేక వెనక వైపు ఉండే డుంటి విఘ్నేశ్వర స్వామి, నీవు నమస్కారం చెయ్యకపోవటం వల్ల కోపం వచ్చి తొండంతో తల్లి గెంటాడా? విఘ్నేశ్వరుడు కూడా నిన్నేం అండను నా నమ్మకం. ఆకలి వేసినప్పుడు మధ్యాహ్నం పూట అన్నపూర్ణాదేవి అన్నం పెట్టలేదా? లేక దిశమలవాడు కాశీక్షేత్రపాలకుడు కాలభైరవుడు నీ మీద భైరవత్వంతో గింటెయ్యలేదు కదా? కాలభైరవుడు అనుగ్రహం లేకపోతే అక్కడెవరూ ఉండలేరు. ఆ భైరవుడికి నీకు ఏమైనా యుద్ధం వచ్చిందా? ఐదు క్రోసుల స్థలం అంటే ఐదు రెళ్ళు పన్నెండు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుణ్ణి చంద్రశేఖరుణ్ణి విడిచిపెట్టి నిరంతరం మోక్ష భూమి అని పేరు పొందిన ఆ మోక్ష స్థలాన్ని విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఎలా విడిచిపెట్టావు? నీ మనస్సు ఎలా అంగీకరించింది? నేను నా భార్య లోపాముద్రతో పాటు చాలా కాలం కాశీక్షేత్రంలో నివసించాను. అక్కడ మారేడు తోట మధ్యలో మల్లె తీగలు నాటాను. ఆ మల్లె తీగలు రోజు బోలెడన్ని మల్లె పువ్వులు పూసేవి. ఈ పువ్వులతో దండలల్లి అమ్మవారికి, విశాలాక్షికి, అన్నపూర్ణాదేవికి, కుమారస్వామికి, విఘ్నేశ్వరుడికి, కాశీ విశ్వేశ్వరుడికి నా భార్య స్వయంగా సమర్పించేది. అసలు ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయో లేదో తెలియదు. నేను చాలా కాలం క్రితం వింజపర్వతం వల్ల కాశీ విడిచిపెట్టి వచ్చాను. వచ్చాక మళ్ళీ కాశీ వెళ్ళలేదు. ఇప్పుడు ఆ కాశీక్షేత్రంలో మా ఆశ్రమం, మా మల్లె తోటలు బాగున్నాయా అని అడిగాడు పాప. మల్లె పువ్వుల మీద అంత ప్రేమ వచ్చింది ఆయనకి. కారణం అవి శివుడి పూజకు ఉపయోగపడతాయి కనుక. కాళీ నందన కంఠే కాలుర శిరములకు విరులు కల్పించునుకో, లీలావనాంతరములను మాలోపాముద్ర ఇడిన మల్లీ వల్లు. ఆ కాళీనందనుడికి, విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, ఈశ్వరుడికి మా లోపాముద్ర మల్లె తోట నాటి ఆ తోటలో ఉన్న పువ్వులు కోసి తల మీదకి మెడలోకి దండలు ఇచ్చేది. ఆ మల్లె పువ్వుల చెట్లు ఉన్నాయో లేదో, ఆ పువ్వులు కోసి ఇంకా ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారో లేదో, కుమారస్వామి పూజ జరుగుతుందో లేదో, అయ్యో గుహం అనాలి, గుహం అంటున్నారు కానీ ఎందుకో కానీ. వందే కాశీం తర్వాత గుహం అనమాట అది. గుహుడు అంటే కుమారస్వామి, అది పుల్లింగ శబ్దం. అందుకని గుహం అంటే కుమారస్వామికి నమస్కారం అని అర్థం అనమాట. తెలియక అది కాశీయే గుహ అనుకుంటున్నారనమాట. నిజానికి ఉట్టి గుహ అక్కడేం లేదు. అయినా కాలక్రమేణా భ్రమ వల్ల అలా వచ్చేసింది. ఏదో ఎప్పుడో ఒకప్పుడు గుహాం అన్నాడు, అక్కడి నుంచి క్రమంగా అదే గుహాం అయిపోయింది. నిజానికి మూల గ్రంథంలో అనగా వేదవ్యాస మహర్షి రాసినటువంటి స్కాంద పురాణంలోని కాశీఖండంలో గుహం అనే ఉంది. అనగా కాశీక్షేత్రాన్ని, అక్కడున్న కుమారస్వామిని భక్తితో పూజించదము అని. వందే అంటే నమస్కరిస్తున్నాము. దేనికి? కాశీకి. గుహం గుహుని గురించి. ఆ గుహుడికి పువ్వులు సరిపోతున్నాయా లేదా? వేదవ్యాస ఒకప్పుడు వింజపర్వతం శరీరం పెంచాడు. దాంతో ఆ వింజపర్వతం గర్వం అడిగితే కానీ సూర్యుడి యొక్క రథం ఆగిపోయింది. అందుకని నేను వింజపర్వతం గర్వం సర్వం కర్వం చేయడానికి ఆ కొండ దాటి ఇటు వచ్చాను. నేను మళ్ళీ వెనక్కి వెడితే వింజపర్వతం పైకి లేచిపోతాడు. అందుకని ఇక వెనక్కి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. ఆ దుర్మార్గుడి వల్ల నేను శాశ్వతంగా కాశీకి దూరం అయిపోయాను. అప్పటి నుంచి రోజు కాశీని తలుచుకుని ఎప్పుడు మళ్ళీ కాశీ పెడతానా అని కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాను. అయినా నువ్వు రాగానే అందులో కాశీ నుంచి వచ్చామని వినవగానే మా ఊరు గుర్తుకొచ్చింది. ఏ ఊళ్ళో ఉన్నా మన ఊరి వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఊరు నుంచి వచ్చామని చెబితే ఎంత ఆనందం కలుగుతుందో అన్నాడు ఆయన కూడా. ఇప్పుడు మీ వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు, అయినా మీరు ఎవరన్నా అప్పుడప్పుడు అమెరికా చూడడానికి వెళితే మనమందరినీ ఎలా ఉంది అని అడగడంలా ఈ మంధనలో ఉన్న ఒక ప్రత్యేకమైన పిండి వంట గురించి అడగటంలా ఆ పదం మీకు ఎత్తన మానేశానులేండి, ఈ పూట మీరు గెతగెతలు ఆడిపోతున్నారు అందుకని ఎందుకు వచ్చిందని. సరే మొత్తం మీద ఏమైనా మన ఊరు మన ప్రదేశం అనగానే ఎంత ఆనందం వస్తుందండి అది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు, నేను శాశ్వతంగా నివసించే మా ఊరు నుంచి వచ్చావు. ఆ మందాకిని ఆ త్రివేణి వలనంబు ఆ బాహ్య కక్ష్యాస్థలంబు ఆ మధ్యాంతర కక్ష్యలు ఆ విమల దివ్య జ్యోతి రుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదిన్ చింతింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారముంగైకును. ఆ గంగా నది అక్కడున్న త్రివేణి సంగమం ప్రయాగ మా కాశీనగరంలోని విశాలమైన వీధులు పూర్వకాలంలో చాలా విశాలంగా ఉండేవి. చెప్పాను కదా తురకాళ్ళ దండయాత్రలు తట్టుకోలేక ఇళ్ళు ఇరుకిరుగ్గా కట్టేశారు. ఎందుకని ఏనుగుల మీద గుర్రాల మీద వచ్చి వాళ్ళు యుద్ధానికి వచ్చి మీద పడిపోతున్నారు. అందుకని ఏనుగుల మీద గుర్రాల మీద దండు దండు కింద వచ్చి పడిపోకుండా వాళ్ళు ఇళ్ళు ఇరుగ్గా కట్టేస్తే అప్పుడు కాలినడకలు వస్తారు. వాళ్ళు కాలినడకలు వస్తే ఇళ్లలోంచి చెంబులతో కొట్టి చంపారు అక్కడున్న అర్చకులు పురోహితులు. అందుకని అన్నమాట ఇరుకైపోయాయి వాళ్ళ కాశీ వీధులు. అసలు కారణం అది. అక్బర్ కాలం నుంచి క్రమక్రమంగా ఇరుగ్గా కట్టారు. ఇంకా ఔరంగజేబు అకృత్యాలు అన్నీ ఎన్నికవు. అక్కడ పనిచేస్తున్న ఇలాంటి మహానుభావులైన వేద పండితుల కుటుంబాలను ఎన్నింటిని చంపేసాడండి ఆ దుర్మార్గుడు. అయినా వాళ్ళు తట్టుకుని గుడిని కాపాడారు, శివుణ్ణి కాపాడారు. అందుకని అక్కడున్న ఆ అర్చకులకి ఆ పండాలకి ఆ పురోహితులకి ఎప్పుడు దండం పెట్టాలి మనం. వాళ్ళది పుణ్యం అంటే. నేను ఈ ఊరి గురించి కూడా విన్నాను. వీళ్ళు కూడా అలాగే నిజాం నవాబు కాలంలో ఎంతో ఎదిరించి నిలబెట్టారట ఈ గ్రామాన్ని. వీళ్ళు కొత్త కాశీ. అందుకే నేను దీన్ని దక్షిణ కాశీ అని బిరుదిచ్చి ఎప్పుడో గౌరవించాను చాలాసార్లు. ఈ ఊళ్ళో వాళ్ళు ఈ ఊరి చరిత్ర చాలా చదివాను. దాంతోపాటు కమల కుమారి గారు ఇచ్చినటువంటి ఆ పుస్తకం కూడా చదివాను. అందులో ముద్దు రామకృష్ణ గారు ఆ రోజుల్లో వెళ్ళిన ఎంతో మంది మహానుభావుల గురించి చదివాను. వీళ్ళు నిజాం పరిపాలనలో ఎంత కష్టపడ్డారు, ఎన్ని రకాలైన యుద్ధాలు చేశారు, ఈ గుడిని ఎలా కాపాడారు. ఇక్కడి నుంచి పేష్వాల యొక్క సహకారంతో వాళ్ళ అధీనంలోకి పెట్టి దీన్ని రక్షించారని. వంటలు చేసి బ్రతికి, పౌరోహిత్యం వేదంతో బ్రతికి, మహాత్ముల్ని పూజించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పవిత్రమైన గౌతమేశ్వర లింగం, సురాభాండేశ్వర లింగం, శీలేశ్వర సిద్ధేశ్వర లింగాలు, ఈ మహాలక్ష్మీదేవి ఆలయం, లక్ష్మీనారాయణ ఆలయం, ఇన్ని ఆలయాలని రక్షించిన ఘనత ఆనాడు కాశీ వాళ్ళ తర్వాత మీకు మాత్రమే దక్కింది. మీరు మహాత్ములు అంటున్నాను అందుకని అన్నమాట. అందువల్ల ఇప్పుడంటే ఇరుకయ్యాయి కానీ పూర్వకాలంలో విశాలంగా ఉండేవి కాశీ పురవీధులు. పురవీధుల్లో 5 ఏనుగులు ఒకసారి కలిసి వెళ్ళేవట. అందుకని ఆ విశాలమైన ఆ నగర వీధులు, అద్భుతమైన ఎత్తైన 8-9 అంతస్తుల మేడలు, ఆ మేడల మీద ఉండే బురుదులు, తెల్లని సున్నం వేసిన అరుగులు, ఆ అరుగుల మీద కూర్చుని నిరంతరం వేదపారాయణ చేసిన పండితులు, ఆ మధ్యలో ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయం, ఆలయంలో ఉన్న శ్రీమద్ విశ్వపతీశుని అత్యద్భుత జ్యోతిర్లింగం, ఆ జ్యోతిర్లింగానికి అటు ఇటు ఉన్న విశాలాక్షి అన్నపూర్ణాదేవుల యొక్క మందిరాలు, డుంఠి విఘ్నేశ్వర మందిరం, శనైశ్వర మందిరం, బ్రహ్మేశ్వర, దేవేశ్వర, గంధేశ్వర, ధర్మరాజేశ్వర ఆది మహానుభావులు ప్రతిష్ఠించిన లింగాలు, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆ కాశీ మహాగ్రామం నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది వేదవ్యాస మహర్షి. ఆ కాశీకి దూరంగా ఇప్పుడు దక్షారామంలో ఉన్నా నా మనస్సు ఎప్పుడూ కాశీ మీదే ఉంటోంది. నేను కాశీలో ఉన్న రోజుల్లో శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు ఎక్కడ ఏ పూజ చెయ్యాలి, ఎక్కడ జపం చేయాలో చేశానన్నాడు అగస్త్యుడు. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్గాయగా నానాసైకత వేదికా స్థలములం నల్దిక్కులం శంభు కాశీనాథుల్ తరుణేందు శేఖరు శివుల్ శ్రీకంఠునిన్ పాడుదున్ మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలో. ఆనందంతో అర్ధరాత్రి వేళ సరిగ్గా 12 గంటల వేళ మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడున్న ఇసుక తిన్నెలలో స్నానఘట్టాలు 84 ఘట్టాలలో హర కాశీనాథ తరుణేందుశేఖర శివ శ్రీకంఠ శితికంఠ లోకేశ్వర అన్నపూర్ణ వల్లభ విశాలాక్షి వల్లభ అంటూ నా భార్యతో పాటు వెన్నెలలో అటు ఇటు తిరుగుతూ పాడుకుంటూ ఉండేవాడిని. ఆ ఇసుక నెత్తిమీద చల్లుకునేవాడిని. అక్కడున్న ప్రతి ఇసుక రేణువు మా ఈశ్వరుడే అనే భావనతో ఒంటి మీద చల్లుకునేవాడిని. ఆ వెన్నెల్లో తిరిగిన రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కాశీకి దూరం అయిపోయాను. గంగా యమున తీరోత్సంగంలో ప్రయాగలో సదాశివుడు విశ్వేశ్వరుడు గురించి నేను 1000 సంవత్సరాలు ఒంటి కాలి మీద నిలబడి ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టి ఈ కుడికాలు ఎడమ మోకాలు మీదకి చేర్చి 2 చేతులు ఇలా పైకెత్తి ఊర్ధముఖుండై ఓం నమశివాయ అని తపస్సు చేశాను 1000 సంవత్సరాలు గంగా యమున తీరోత్సంగంలో ప్రయాగలో. ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. విస్మయము నాకు మదిలోన విస్తరిల్లే పరమధర్మజ్ఞ కాశికా పట్టణమున ఉండు మూఢాత్ముడై నన్ను వండు కడకు పోవతలపడు నీకెట్లు బుద్ధి పుట్టే. వేదవ్యాస, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందో తెలుసిన, కాశీ పట్టణంలో ఉండే మూర్ఖుడు కూడా కాశీ వదిలి ఇంకొక స్థానానికి వెళ్ళాడు. అటువంటిది నువ్వు కాశీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు. నీవు ఇక్కడికి వచ్చావంటే ఏదో కారణం లేకుండా రావని ఇప్పుడు అర్థమవుతోంది. నువ్వే పురాణాల్లో రాసావు కదా, స్కాంద పురాణం రాసావు, అందులో కాశీఖండం రాసావు, లింగ పురాణం రాసావు, కాశీ మహిమ వర్ణించావు, శివపురాణంలో ప్రత్యేకంగా జ్యోతిర్లింగాలలో కాశీకి అత్యున్నత స్థానం ఉన్నదని రాసావు, బ్రహ్మవైవర్త పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, పాండురంగ మహాత్మ్యంలో, అన్ని ప్రాంతాలలో, అన్ని కథలలో కాశీ 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 అని తెగరాశావు. కాశీ వదిలి వెళ్ళకూడదన్నావు. అటువంటిది మూర్ఖుడు కూడా కాశీ వదిలి రాడు అని చెప్పావు నువ్వు. నువ్వెందుకు వచ్చావు, కారణం చెప్పు అన్నాడు. అనగానే అప్పుడు వ్యాసుడు అతి కష్టం మీద తన మనస్సును అదుపులో పెట్టుకుని దుఃఖించి మళ్ళీ సర్దుకుని కాస్త ఆచమనం చేసి, ఏం చెప్పమంటావు అగస్త్య మహర్షి, శకునని చెప్పే వల్లి కుడితిలో పడి చచ్చిపోయింది, వెనకటికో సామెత ఉంది. అందరికీ అన్నీ చెప్పిన నేను చిన్న పొరపాటు చేశాను. కాశీ వెళ్ళాక ఎట్టి పరిస్థితులలో కాశీ మీద కోపం తెచ్చుకోకూడదని, కాశీలో ఇతరులను తిట్టకూడదని, కాశీలో హింస చెయ్యకూడదని, ఎక్కడ పడితే అక్కడ చీవిడి చేదడం, ఉమ్ము వేయడం, మలమూత్రాలు విసర్జించకూడదని, కాశీలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి డుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించి, ఆపై అన్నపూర్ణాదేవిని పూజించి, ఆ తర్వాత శనైశ్వరుణ్ణి పూజించి, అప్పుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి జ్ఞానవాపి తీర్థం తీసుకుని నందీశ్వరుడి మీద పుష్పాలు పెట్టి అప్పుడు వ్యాసపీఠాన్ని దర్శించి పురాణాలు విని చుట్టూ పరిక్రమ చేసి అక్కడున్నంతకాలం శాంతంగా ఎవరి మీద క్రోధం వహించకుండా ఉండాలని చెప్పిన నేను ఆ క్రమాన్ని మర్చి అక్రమం చేసి శివుడికి దూరమై ఆగ్రహానికి గురై ఇంత దూరం వచ్చాను. నీకు తెలుసు కదా, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు. కులపతి అంటారు వాళ్ళని. 10,000 మంది శిష్యుల్ని ఎప్పుడు వెంట పెట్టుకు తిప్పుతూ వీళ్ళకి అన్నం పెట్టి అప్పుడప్పుడు మకాం కావలసి వస్తే ఇప్పించి వీరికి ఉచితంగా పాఠం చెబితే అటువంటి వాడిని కులపతి అంటారు అన్నమాట. కులపతి అనే శబ్దానికి 10,000 మంది శిష్యులకి అన్నం పెట్టి మంచినీళ్ళిచ్చి మకాం ఇచ్చి పాఠం చెప్పేవాడు. నేను అలా 10,000 మంది శిష్యులతో వేద పండితులతో తీర్థయాత్రకు బయలుదేరాను. మేము ఎప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినా కాళీయాత్రనే పెడతాం తప్ప, కాలినడకనే తప్ప వాహనాల మీద వెళ్ళాం, మహిమలు ఉపయోగించం. అలాగే నేను ఒకనాడు ఈ శిష్యులందరినీ వెంట పెట్టుకు బయలుదేరా. ఒకరిని మించిన శిష్యులు, మరొకరు నాకు అంతా గొప్పవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు అన్నాడు ఆయన శిష్యులు. సమధిక సత్కవీంద్రులు సమధిక సత్కవీంద్రుల గుజైమిని పైల సుమంతులాదిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతల మందఖిలం బుద్రుక్కి భావము భవభక్తి యుక్తముగా వచ్చితి కాశికి పుణ్యరాశికి. నాకంటే గొప్పవాళ్ళు, నాతో సమానులు, అంతేకాని తక్కువ వాళ్ళు ఒక్కరూ లేరు. అటువంటి నా శిష్యులు జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, దేవలుడు, దాల్భ్యుడు, బకుడు, ఇటువంటి మహానుభావులందరినీ వెంట పెట్టుకుని తీర్థయాత్రకి బయలుదేరాం. భూమండలం అంతా తిరిగాం. తిరిగి 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 భూమండలం అంతా ఎన్నో క్షేత్రాలు చూచి వరుసగా ప్రయాగని చూచాం, అత్యద్భుతమైన ద్వారకా నగరాన్ని చూసాం, ఉజ్జయినిని చూసాం, హరిద్వారాన్ని చూసాం, బదరి, కేదారం, మాయా, ఇన్ని క్షేత్రాలు తిరిగి 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 అత్యంత పవిత్రమైన భూలోకంలో కల్లా ఉత్తమ స్థానంగా పేరు పొందిన మరణమాత్రం చేతనే మోక్షమిచ్చే పుణ్యాల రాశి వారాణసి కాశీకి వచ్చాం. అది కూడా వచ్చేటప్పుడు హరహర మహాదేవ శంభో అంటూ శివభక్తితో వచ్చాం తప్ప ఇంకో దుర్బుద్ధితో రాలేదు అక్కడికి. మేం కాశీలో అడుగుపెట్టాం. అక్కడ హాయిగా ఓ మండలం రోజులు ఉందాం అనుకున్నాం. 40 రోజుల పాటు జపతపాలు చేసుకుంటూ స్నానం చేసి యజ్ఞాలు చేసి శివుణ్ణి పూజించి శివానుగ్రహం పొందుదామని అక్కడికి వచ్చాం. కానీ ఏం కర్మమో, ఏ ముహూర్తంలో వచ్చామో, ఏ దిక్కుమాలాడు ఎదురొచ్చాడో, ఎదురొచ్చాడనే మాట ఆయన అన్నాడండి, నేనల్లా. ఏమి శకునమున చొచ్చితిమో మన్మథదమను వీడహో రాత్రంబుల్, మేము ఏడు నాళ్ళదనుకను, మేమేడు నాళ్ళదనుకను స్వామీ ఉపవాసముండి జడిసితి మిమదిన్. అంటే ఇంత మహానుభావుడికి కూడా కష్టం వస్తే ఏమి శకునం వచ్చిందో అనిపించింది అనమాట. అందుకే శకునాలు చూసుకెళ్ళడం మంచిదిలేండి. మాకు పెద్ద సమస్య అయ్యేది, మా అపార్ట్మెంట్ కొంతకాలం, మొదట్లో ఇప్పుడు కాదు అప్పట్లో కొంతకాలం ఏలూరులో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు, అందరూ బ్రాహ్మణే. కర్మగారి ఇంట్లోంచి బయలుదేరితే ఒంటి బ్రాహ్మణ శకునమే. ఇప్పుడు మందనలో కూడా అదే సమస్య, ఏ ఇంట్లోంచి బయటకు వచ్చినా ఒంటి బ్రాహ్మణ శకునమే వస్తుందేమోనని. కానీ నిజానికి ఒంటి బ్రాహ్మణ శకునం వల్ల అన్ని వేళలా ఇబ్బంది ఏం లేదనుకోండి, వాడు మహాపండితులు అది వేరే విషయం. అలాగే ఇప్పుడు వేదవ్యాసుడు అన్నాడు, ఏ ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడో, ఎవరు ఎదురొచ్చారో తెలియదు, ఏ శకునంలో వెళ్ళామో తెలియదు, కాశీ పట్టణానికి పోయాం. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి 7 రోజుల పాటు తిండి లేదు, తెప్పలేదు, భయంకరమైన క్షుద్బాధకి గురైపోయాం. ఆకలి ఆకలి ఆకలి. కాశీలో ఎప్పుడు వెళ్ళినా అర్ధరాత్రి అయినా అన్నం పెడతారని విన్నాం, పురాణాల్లో రాశాను నేను. కానీ నా దురదృష్టం ఏమిటో, నాకు అన్నం పెట్టేవాడు దొరకలేదు అన్నాడు. వ్యాసుడికి అన్నం పెట్టలేదట ఎవరు పాపం. స్వామి, మేము 7 నాళ్ళు ఉపవాసం ఉండి జడిసితి మివదిన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉంటే ఆయన కూడా జడిసిపోయాడు. తపస్సు చేసిన వాడేగా ఆయన కూడా. 1000 ఏళ్ళు అన్నం లేకుండా, కనీసం గాలి కూడా పీల్చుకోకుండా తపస్సు చేశాడు ఒకప్పుడు. తపస్సు చేసినప్పుడు అంత ఇంద్రియ నిగ్రహం ఉంది, ఇప్పుడు తీర్థయాత్రలకు వస్తే ఆ ఓపిక పోయిందిట. అంతే ఎల్లవేళలో ఒక రకంగా ఉంటుందా, పైగా అది శివ పరీక్ష. దాంతో కళ్ళు వైర్లు గమ్మాయి, శరీరం అంతా వణికిపోయింది. నర్వస్ వీక్నెస్ అంటే అదనమాట, వణికిందిట. దాంతో కంగారు పడిపోయాను నేను. ఒక రోజున నేను శిష్యులతో కలిసి, 7 రోజులు పూర్తయింది, 7 రోజుల పాటు మాట వరసకు కూడా మంచినీళ్ళు కూడా పట్టలేదు, ఒక గంగాజలం తప్ప, గంగలో తాగాను తప్ప. ఏదో నేనంటే కొంత తట్టుకున్నాను. నా శిష్యులంతా సుకుమారులు, వాళ్ళల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా కళ్ళ దగ్గరకు వచ్చి ఏడుస్తూ పక్కకి స్పృహ పడిపోయారు. పైగా వైశంపాయనుడెంతయున్సుడివడెన్, భారతం చెప్పిన వైశంపాయనుడు ఇలా పొట్ట పట్టుకుని సుళ్ళు తిరిగి పడిపోయాడు. గురువుగారు గురువుగారు అయ్యి అన్నట్టు పాపం పట్టుబ్బిపోయింది గ్యాస్ ట్రబుల్తో. వాడెన్ సుమంతుడు, సుమంతుడు అన్నవాడు ముఖం వాడి ఇలా వండిపోయాడు, వేళ్లాడిపోయి నాలిక బయటకు పెట్టి. సుమంత మంత్రం చెప్పంటే ఏ మంత్రం చెబుతాడు అని నాలిక బయటకు పెట్టాడు. వాడెన్ సుమంతుండు అతి క్లేశం బందిరి పైల జై మినులు దుఃఖిల్చెన్మదిన్ దేవలుండు ఆశాంతంబులు చూచే దాల్భ్యుడుదరో దగ్రక్షుధాక్షోభచే. కాశీ పట్టణ విప్రవాటికల భిక్షాలబ్ధి లేకుండుటను. మహాబాధ పొందారు సుమంతుడు, పైలుడు. జైమిని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఇంత జ్యోతిశాస్త్రం రాసిన జైమిని కూడా తిండి లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాడు. దుఃఖించన్మదిన్ దేవలుండు, దేవలుడు అనేవాడైతే ఇక ఏడవడమే. గురువుగారు ఇంకెప్పుడు నేను తీర్థయాత్రలకు రాను, మీతో తీర్థయాత్రలకు వస్తే నా శరీరం తీర్థయాత్ర అయిపోయేటట్టుంది బాబోయ్ అన్నాడు ఒకడు. అదనమాట అంత ఏడ్చేటంగా. ఆశాంతంబులు చూచే దాల్భ్యుడు, దాల్భ్యుడు అనేవాడైతే దిక్కుల చివరికి చూశాడు. ఆశ అంటే దిక్కు అని అర్థం, ఆశాంతము అంటే దిగంతములకి, దిక్కుల చివరికంటా చూశాడు. ఎవరన్నా ఆ వేపు నుంచి వచ్చేంత అన్నం పెట్టకపోతారని. ఇక కడుపులోంచి పెరిగిపోతున్న అంతకంతకీ వస్తున్న ఆకలి మంటకి తట్టుకోలేక శిష్యులు ఒకరి మీద ఒకరు పడిపోయారు. గురువుగారే ఏదన్నా రక్షించండి అన్నారు. పూర్వం దివోదాస్ అనే రాజు ఈ నగరాన్ని పరిపాలించే రోజులలో మూడు పూట్ల అన్నం దొరికేది, ధర్మం నాలుగు పాదాల నడిచేది. అటువంటి కాశీ పట్టణంలో బ్రాహ్మణ వీధులలో ఏ ఇంటిలో నుంచి అన్నం రాలేదు మాకు. సరే ఏమైతే అయిందనుకుని ఎనిమిదో రోజు పొద్దున్నే లేచాం, కాశీ గంగలో స్నానం చేశాం, సంధ్యావందనం చేసుకున్నాం, అందరం భిక్షాపాత్రలు పుచ్చుకున్నాం. పూర్వం జాడీళ్ళంటివి మట్టి పాత్రలు తీసుకుని భిక్షకు బయలుదేరేవారు, దానికి ఆచిప్ప రాచిప్ప అని కూడా పిలిచేవారు. ఆ రాచిప్ప తీసుకుని బయలుదేరాం అందరం. అందరం ఒకేసారి పెడితే అందరూ హడిలిపోతారేమో, 10,000 మంది వస్తే భిక్ష పడేస్తాడండి, ఏదో ఒకటికంటే ఒక్కొక్కడికి పెడతారు. ఒకేసారి మొత్తం మా శిష్యులందరితో 500 మందితో వచ్చి పడిపోయి, ఏమండీ మీ ఊళ్ళో అన్నం పెట్టండి అంటే అప్పటికప్పుడు కష్టం, కొంచెం ముందుగా ఇన్ఫర్మేషన్ లేకుండా. అందుకని 10,000 మంది శిష్యులము ఒకే వీధికి వెళ్ళొద్దు. ఒకడు వ్యాపారం పెడితే అందరూ ఆ వ్యాపారం పెట్టినట్టుగా, ఒకడు సాఫ్ట్వేర్ అయితే అందరూ సాఫ్ట్వేర్ అయిపోయినట్టయితే రే ఫీల్డింగ్లో ఇబ్బంది వస్తుంది. అందుకని అందరం పంచుకుందామని ఒక్కొక్కడు ఒక్కొక్క వీధికి బయలుదేరారు. సువర్ణవారి వీధికి ఒకళ్ళు, ముద్దువారి వీధికి ఒకళ్ళు, అదేదో దుగ్గిళ్ళ వారి వీధికి ఒకళ్ళు, గుద్దుల వారి వీధికి ఒకళ్ళు, ఇలా అన్ని వీధులకి తలొకళ్ళు పంచుకున్నారు. అందరూ చెప్పలుచ్చుకుని 100 మంది ఒక వీధికి, 50 మంది ఒక వీధికి, 100 మంది ఒక వీధికి, ఇలా అన్ని వీధులకి పుచ్చుకు బయలుదేరారు. అందరం కలిసి అక్కడ ఒక చౌరస్తా ఉంది, 4 రోడ్ల కూడలి, ఇక్కడ చేరదాం. అందరం తెచ్చుకున్న ఆహారం ఎవడికి వాడు తినేయడం కాకుండా అక్కడ ఒక పెద్ద విస్తరాకు మీద వేసి, పూర్వం ఏతాకుల చేపల మీద వేసి తినేవారట, తాటాకుల చేప, ఏతాకుల చేప, ఆ చేప మీద వేసుకుని పంచుకు తిందామన్నాడు వ్యాసుడు. అలాగే గురువు గారు అని బయలుదేరారు. జట్లు జట్లుగా విడిపోయి అన్ని వీధులకి పోయారు. పాపం బోలెడన్ని వీధులు కాశీలో మరి ఎన్నో ప్రదేశాలు, ఋగ్వేద పండితులు వీధికి వెళ్ళారు, యజుర్వేద పండితులు వీధికి వెళ్ళారు, అధర్వణ వేద పండితులు వీధికి వెళ్ళారు, సామవేద పండితులు వీధికి వెళ్ళారు, పురాణాలు చెప్పేవాళ్ళు వీధికి వెళ్ళారు, ఋక్కులు మాత్రమే చదివేవాళ్ళ వీధికి వెళ్ళారు, ఇతిహాసాలతో మాత్రమే బతికే వాళ్ళ వీధికి వెళ్ళారు, కేవల పౌరోహిత్యంతో బ్రతికే వారి వీధికి వెళ్ళారు, అపరబ్రాహ్మణులు పరబ్రాహ్మణులు అందరిళ్ళకి అన్ని వీధులకి ఎక్కడ దొరికితే అక్కడ తిందామని వెళ్ళారు పాపం. ఈ పూట విశేషం ఏమిటో తెలుసా, ఈ 7 రోజులు అన్నం మాత్రమే పెట్టకుండా పంపారు. ఈ 8వ రోజు ఏం జరిగిందిటి పాపం, పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి ఏం దున్నపోతుల్లో ఉన్నారు, అడుక్కుని బతకడం ఏమిటి, పని చేసుకోలేరా అన్నారట వ్యాసుణ్ణి. ఇంకొకండి ఇంకొకండి కాదు, మీకు పరీక్షలు అలా ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడు గురువులు బాధపడకండి. శిష్యులు ఒక్కొక్కప్పుడు అజ్ఞానంలో పడిపోయి గురువుల మహిమ తెలుసుకోలేక కర్మగాలి కళ్ళకి పొరలు గమ్మి అలా తిడతారు. అది కూడా విశ్వేశ్వర పరీక్ష, నెగ్గాలి. కాకపోతే వ్యాసుడు అక్కడ కొంచెం దెబ్బతిన్నాడు, అది ఈశ్వర పరీక్ష అనమాట. అప్పుడప్పుడు శిష్యుల చేత తిరుగుబాటు చేయిస్తాడు, లేదా పండితులతో చివాట్లు వచ్చేలా చేస్తాడు. రోజు గౌరవించేవాడు అప్పుడు దండం పెట్టడం అనుకోండి, వీడికి మండిపోతుంది. ఎంతో భక్తితో సువర్ణలింగయ్య గారు ఎక్కడ కనపడినా గురువు గారు అని దండం పెట్టాడు. ఒక్కో రోజు శివుడు ఏం చేస్తాడు అనమాట పరీక్షించడానికి, ఆయన మనకి దండం పెట్టకుండా చేస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, రోజు దండం పెట్టేవాడు వీడికి పొగరెక్కిందా అని మనం అనుకోకూడదు. అలా అనుకుంటామా లేదా అని పరీక్ష పెడతాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైందా, ఇది మాయా. అందుకే వీటికి లొంగకూడదు. గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, ఎప్పుడు సత్కారమైన, చేత్కారమైన, తిరస్కారమైన, పురస్కారమైన, పొగడ్తయ్యైన, తెగడ్తయ్యైన, గౌరవమైన, అగౌరవమైన, తిండి దొరికినా దొరకకపోయినా, సృష్ట్యామైపోయినా, నువ్వెప్పుడు ఒకే రకమైన చిత్తశుద్ధితో ఉండు అన్నాడు. అది కొంచెం కష్టమైనా ఈశ్వరుడు అలా పరీక్షించి ఆ పరీక్షలో నెగ్గితే శాశ్వత మోక్షం ఇస్తాడు, నెగ్గకపోతే ఈ కాశీలో ఉండే అవకాశం ఇవ్వడన్నమాట. అందుకని ఈ కాశీ వైభవం జాగ్రత్తగా వినాలన్నారు. వేదవ్యాసుడు అంతటి వాణ్ణి, ఏం శుభ్రంగా పొతకలా ఉండవు, కష్టపడి పంగేయలేవా, అడుక్కుంటావా అన్నది ఒక ఆవిడ. పాపం ఒక శిష్యుడు తలుపు వేసేసింది, తలుపు మీద 2 దెబ్బలు కొట్టి భిక్షాందేహి అన్నాడు. ఎవడ్రా వాడు తలుపులు పగలగొడుతున్నాడు, అడ్డమైన వాడు వచ్చి తలుపులు పగలగొడుతున్నాడు, జాగ్రత్త, తలుపు మీద కొట్టావో అది పగిలిందో నీ వీపు పగులుతుందని ఒక ఆవిడ. ద్వాహకవాటంబు తెరువదు వనితయోర్తు, ఒక ఆవిడ అసలు తలుపే తీయదు, ఆవిడకి చెవుడు అనుకుంటాను బహుశా. దేవకార్యంబునేడనే వనితయోర్తు, ఇంకొక ఆవిడ ఏమంది, మా ఇంట్లో వాడు పితృకార్యం, ఈ సమయంలో ఎవరికి తలుపులు తీసి లోపలికి రమ్మని ఆహ్వానించి అన్నం పెట్టప్ప, తద్దినం పూట ఇది ఎక్కడ తద్దినరా అంది వాణ్ణి. అలా వచ్చిందన్నవాడు, ఇది ఎక్కడ తద్దినరా బాబు అనేమాట. ఈ విధంగా అందరూ తిట్టారు. ఒకచోటైతే కుక్కలు కలవు జాగ్రత్త బోర్డు, లోపల ఉందేమో అని అడుగుని వీడు భయపడికి వెళ్ళే వెళ్ళడు. ఇంకొక ఆవిడ తలుపు తీసి నిజంగా కుక్కను విడిచిపెట్టింది, కాలభైరుడిలో ఉంది ఏకంగా ఆ కుక్క కూడా. దాంతో ఈయన విసిగిపోయాడు. పోన్లే నాకు పెట్టకపోతే మిగతా వాళ్ళకి పట్టకపోతారా అని మధ్యాహ్నం వేళ మళ్ళీ ఆ నాలుగు రోడ్ల కూడల దగ్గర తీరాడు. ఈలోపు అన్ని వేపులు